శ్రోతలకు యేసుక్రీస్తు ప్రభునామంలో వందనములు. మీరు వింటున్నది పోలీస్ బిలీవర్స్ రేడియో ఛానల్. సిఐ మోజెస్ గారి రక్షణ సాక్ష్యము. వీరు ఎస్ఐగా 1995 సంవత్సరపు బ్యాచ్ కి చెందినవారు. సిఐగా 2010 సంవత్సరంలో ప్రమోట్ అయ్యారు. ప్రస్తుతం రాజమండ్రిలో
పనిచేస్తున్నారు. అతడు దేవుని రాజ్యమును చూడలేడు, అనగా దేవుని రాజ్యంలోనికి ప్రవేశించలేడు. ఏమిటి కొత్తగా జన్మించడం? ఆల్రెడీ మనము మన తల్లిదండ్రి గర్భాన జన్మించి ఉన్నాం, ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాం. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సెలవు ఇచ్చేది మరలా జన్మించమని తెలియజేస్తున్నారు. ఏమిటి ఈ జన్మ ఎలా ఉంటుంది అంటే, దీన్ని తెలుసుకోవాలంటే ముందుగా సహోదరులు వన్నే అన్నారు రక్షణ సాక్ష్యం పంచుకోండి అని. కనుక రక్షణ సాక్ష్యం అంటే ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. అందరూ ఒకలాగే ఉండాలని లేదు. కొంతమంది అయితే ప్రాణాపాయ స్థితిలో నుంచి బ్రతికించబడినప్పుడు దేవుణ్ణి నమ్ముకోవడం జరుగుతుంది. లేదా వారి జీవితాల్లో ఏదైనా గొప్ప అద్భుత కార్యము, లేదా వారి కుటుంబ స్థుల లేదా రక్త బంధువుల జీవితాల్లో ఏదైనా ఒక గొప్ప అద్భుత కార్యం జరగడం ద్వారా, ఏమైనా మేలు జరగడం ద్వారా కొంతమంది రక్షించబడటం జరుగుతుంది. లేదా స్వయంగా తనలోనే ఏదో జరగడం ద్వారా కూడా ఆ ప్రభు యొక్క మహిమకారాన్ని జ్ఞాపకం చేసుకుని రక్షించబడటం జరుగుతుంది. నా జీవితంలో అయితే కేవలము నా భార్య అన్న చిన్న మాటను బట్టి, అంతకంటే మించి ప్రభు యొక్క మహాప్రేమను బట్టి నేను రక్షించబడడం జరిగిందమ్మా. ఏంటి రక్షణ అంటే, నేనేదో ఈ ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు రక్షించబడిన వాడిని ఏమి కాదు. అంటే ఏ ప్రమాదానికి లోనే లేకపోతే చావు బ్రతుకుల మధ్య కొన ఊపిరితో ఉండగా దేవుడు నన్ను బ్రతికిస్తే ఆయన నేను నమ్ముకున్నవాడిని కాదు. ఏమిటి నా రక్షణ అంటే, నేను 2011 సంవత్సరంలో విజయవాడలో ట్రాఫిక్ సిఏగా పనిచేస్తున్నాను. ఓ ట్రాఫిక్ లో పనిచేస్తున్నాను. అక్కడ పనిచేసేటప్పుడు అది ఏప్రిల్ నెలలో ఫస్ట్ వీక్ కానీ సెకండ్ వీక్ కానీ ఐడియా లేదు. ఆ రోజు మధ్యాహ్నం లంచ్కి ఇంటికి వెళ్ళినప్పుడు, ఆ రోజు లంచ్ డబ్బులు వచ్చినప్పుడు పట్టుకుని వెళ్ళి నా భార్యకి ఇచ్చి వసుంధర లోపలికి పెట్టని చెప్పాను. అయితే ఒకసారిగా ఆమె, ఎందుకంటే ఈ పాపం డబ్బు మనకి దేవుడు బాగానే చూస్తాడు కదా అని అన్నవే, నీకేం తెలియదులే లోపలికి పెట్టని చెప్పాను. అంటే ఇక్కడ ఉన్న గొప్ప మర్మం ఏంటంటే, అంతకు ముందు నుంచి ఆమె తీసుకోవడం అలవాటు. నేను ఎస్ఐగా చేసినప్పటి నుంచి కూడా మనం సాధారణంగా ఏ యూనిఫామ్తో ఏ షూస్తో ఉంటాం కాబట్టి గవాన్ బెడ్రూమ్లో పోలేం కాబట్టి ఆ విధంగా ఆమెకి ఇచ్చి ఇవ్వడం, ఆమె లోపల పెట్టడం జరిగేది. కానీ ప్రభు యొక్క మహాకృపను బట్టి, అంటే ముందు నన్ను రక్షించడానికి నేను ఎవరి ద్వారా ప్రభావితం అవుతానో ఆమెను పట్టుకున్నారు ప్రభు. సాధారణంగా ఎవరైనా భార్య ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, లేదా భర్త ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, అంటే మా ముఖ్యంగా కుటుంబస్తుల ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అవుతాం కాబట్టి, నా భార్య ద్వారా ప్రభు ఆ మాట పలికించారు. పలికించినప్పుడు నాకు ఇంకేం అర్థం కాలేదు, నీకేం తెలియదులే లోపల పెట్టని చెప్పాను. అలాగనే సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు, నాకు ఇద్దరు ఆడపిల్లలు. అప్పుడు 2011 మా పెద్ద పాప 9th చదువుతుంది, చిన్న పాప 6th చదువుతుంది. వాళ్ళతో కూడా నా భార్య చెప్పించింది, డాడీ ఎందుకు మీకు జీతం బాగానే వస్తుంది కదా, ఈ కరప్షన్ అమౌంట్ ఎందుకని అన్నారు. అయితే చిన్నపిల్లలు వాళ్ళకేం తెలుసు కానీ అలా వెళ్ళండమ్మా అని చెప్పాను. అంటే అప్పుడు నా భార్య ఒక మాట ద్వారా నన్ను హెచ్చరించింది. ఏమిటి ఆ మాట అంటే వాక్యాన్ని చూపించింది. యోగ గ్రంథంలో ఉంటుంది అన్న 15:34 ఉంటుంది, భక్తిహీనుల కుటుంబము నిస్సంత వగును, లంచగొండుల కుడారము అగ్ని కాల్చివే. అంటే ఆ మాట చూడగానే నాకు వినగానే చాలా భయం అనిపించింది. ఎందుకంటే దేవుని నామం ఎరిగిన బిడ్డల మధ్య నేను జన్మించాను. చిన్ననాటి నుంచి సండే స్కూల్కి వెళ్ళడం, చర్చ్కి వెళ్ళడం అలవాటే, కానీ నా జీవితంలో రక్షణ అయితే లేదు. ఏదో నామకార్థంగా జీవించేవాడిని, అంటే క్రిస్టియన్ అని చెప్పుకోవడం తప్ప క్రైస్తవత్వం లేనివాడిని, మూర్ఖంగా జీవించేవాడిని ఒక మాటలో చెప్పాలంటే. అది ప్రభు నన్ను ప్రేమించారు, నా భార్య ద్వారా మాట హెచ్చరించేటప్పటికి భయం అనిపించింది. ఎందుకంటే అప్పటికే 16 సంవత్సరాల నుంచి లంచం తీసుకోవడం అలవాటు. ప్రభా, మరి ఇంతకాలం నుంచి కూడా నన్నేమి శిక్షించలేదు మీరు అని ప్రభువులు మనసులోనే కొంచెం ఆ మాటలను జ్ఞాపకం చేసుకున్నారు. అంతకుముందు ఎప్పుడు ప్రార్థన కూడా చేసేవాడిని కాదు. ఎప్పుడైనా ప్రార్థన చేసుకోవాలనిపిస్తే ప్రభు నేర్పించిన పర్లోక ప్రార్థన చేసుకుని చాలే నాకు అని అనుకునేవాడిని. అయితే నా భార్య పిల్లలు ఎప్పుడైతే అన్నారో అంటే అప్పుడు బాధ అనిపించింది. ఎందుకంటే ఏ భర్త సంపాదించినా భార్య పిల్లలు అనుభవిస్తారనే, కానీ అనుభవించాల్సిన ఆ భార్య పిల్లలే ఈ పాపం సొమ్ము మాకు వద్దని అనుకుంటే ఇక నాకు మాత్రం దేనికి, ఈ పాపం చేస్తే నరకానికి పోతామనే విషయం తెలుసు నాకు. కానీ నా జీవితంలో ఎప్పుడైతే ప్రభు వాక్యం ద్వారా హెచ్చరించారో, వాక్యం అంటే ఆయన మాటలు, ఆయన మాట ద్వారా నన్ను హెచ్చరించారో, నా హృదయంలో ఒక మంటను ఆయన రేకెత్తించారు. అయితే లంచం ఆడడం మన వల్ల అవుతుందా? అంత ఆశామాషి కాదు. ఎందుకంటే డబ్బు వచ్చే డబ్బుని వదులుకోవడం, మానుకోవడం మన శక్తి సరిపోదు. ఎందుకంటే దేవుడు మనల్ని ఎంతో ప్రేమించారు. అంటే మీ అందరూ కూడా నాకంటే ఉన్నతమైన స్థితిలో ఉండిన వారు. నేను చాలా పేదవాడిని. ఆ పేదరికంలో నుంచి వచ్చాను కాబట్టి పేదరికపు ఇబ్బందులు ఏంటో నాకు తెలుసు. కాబట్టి దేవుడు తన యొక్క మహాప్రేమను బట్టి ఉచితముగా ఈ ఉద్యోగాన్ని ఇచ్చారు. మన ఉద్యోగంలో తెలియండి ఏముంది, ఇక ఆ డబ్బులు వస్తూ ఉంటాయి. నా పేదరిక ఇబ్బంది నాకు తెలుసు కాబట్టి నా భార్య పిల్లలు ఇక ఈ పేదరికాన్ని అనుభవించకూడదని నేను లంచాలకు అలవాటు పెడిపోయాను. కానీ ప్రభుకి తెలుసు హృదయాంతరంగాన్ని ఎరిగిన దేవుడు ఆయన సరైన సమయాన్ని చూశారు. ప్రభు ఆ భార్య పిల్లలను సుఖపెట్టాలనుకున్న నన్ను వాళ్ళ ద్వారానే హెచ్చరించారు ప్రభు. అయితే ఒక 3 రోజులు ఆలోచన చేశాను, నా వల్ల కావడం లేదు డబ్బులు మానడం. ప్రభు సహాయాన్ని అడుగుతున్నాను, దేవ నా వల్ల కాదు ప్రభు అని అడుగుతున్నప్పుడు ఆ 27 ఏప్రిల్ పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలు నెరిగిన దేవుడు కాబట్టి 2011 ఏప్రిల్ 27 అప్పుడు మనకు విజయవాడ కమిషనర్ గారు అమిత్ గారు ఉండేవారు. నేను మధ్యాహ్నం 12 ఆ టైంలో డ్యూటీలో ఉన్నప్పుడు సీసీ ఫోన్ చేసి, సార్ మిమ్మల్ని సీసీ గారు రమ్మంటున్నారు సార్ అని అనగానే వెళ్ళాను. వెళ్ళగానే ఆయన ఒకే ఒక్క మాట అన్నారు, మోసెస్ సో మెనీ కంప్లైంట్స్ కమ్ టు మై నోటీస్ అగెన్స్ట్ యు అన్నారు. వెంటనే నన్నకేం మాట్లాడలేదు, ఒక్క సెకండ్ హృదయంలో ప్రార్థన చేసుకున్నాను, దేవా తమరే మాట్లాడుతున్నారని చెప్పి వెంటనే సార్కి రిప్లై ఇచ్చాను, సారీ సార్ టుడే ఆన్వర్డ్స్ ఐ చేంజ్ మై టోటల్ యాటిట్యూడ్, నో కంప్లైంట్స్ కమ్ టు మై ఆఫీసర్స్ నోటీస్ అని చెప్పాను. అంటే ఆయన ఏదైతే అభియోగం చేస్తున్నారో నా మీద, అభియోగాన్ని నేను తప్పని ఆర్గ్యుమెంట్ చేయలేదు. నా మీద ఎవరో తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు సార్ అని కానీ నేను ఆర్గ్యుమెంట్ చేయలేదు. ఎందుకంటే ఆయన నా మీద మోపిన అభియోగాన్ని నేను అడ్మిట్ చేశాను. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనంతా ఎప్పుడు కూడా ఒప్పింప చేస్తారు, మన తప్పును ఒప్పింప చేస్తారు. ఎప్పుడైతే సార్ చెప్పిన దానికి నేను కన్ఫెస్ చేశానో ఇక సార్ కూడా ఏమన్నా అర్థం కాలేదు. అంటే ఎప్పుడైనా మనం తప్పు చేసినప్పుడు సారీ చెప్పేసాం అనుకోండి, వెంటనే ఎదుటివాణిలో నా కోపము తగ్గిపోతుంది. అంటే సార్ నన్ను ఎంతో కమిషనర్ గారు హెచ్చరించాలని అనుకుని ఉంటారు, కానీ ఎప్పుడైతే నేను అడ్మిట్ అయిపోయానో నా తత్వాన్ని మార్చుకుంటానండి, టుడే ఈ రోజు నుంచి నా తత్వాన్ని మార్చుకుంటానని చెప్పేటప్పటికి సార్కి ఏమి అర్థం కాక సేపు కోపంగా చూసి ఓకే మోషన్ కెన్ గో అన్నారు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు చేసే గొప్ప కార్యం మన హృదయాల్లో మనల్ని ఒప్పింతో చేస్తారు ఆయన. ఆ ఒప్పుకోవటమే మన జీవితాల్లో గొప్ప కార్యం. అది ఒప్పింత చేసిన తర్వాత ఎదుటి వాళ్ళలో కోపం కూడా లేకుండా చేస్తారు పరిశుద్ధాత్మ దేవుడు. బయటకు వచ్చేసాను, జరిగిన విషయాన్ని నేరుగా మా ఇంటికి వెళ్ళి నా వైఫ్ తో చెప్పాను. నా వైఫ్ అన్నది మంచిదండి, ఆయన మీ అందరికి బాస్ కదా, ఈ మీకు మీ కింద వారితో కానీ పై వారితో కానీ ఇబ్బందులు ఉండవు, మానేసండి ఈ రోజు నుంచి అని అన్నది. అట్లా అని చెప్పేశాను. పిల్లలు కూడా వచ్చారు, పిల్లల స్కూల్ నుంచి పిల్లలు కూడా చెప్పేశాను. అయితే ఏప్రిల్ 27వ తారీఖునే సాయంత్రం మా ఎస్ఐ గారు ఉంటే చెప్పేసాను, ఇంకా బ్రదర్ ఇంకా ఈ లంచం డబ్బులు నాకు వదిలేండి అని చెప్పేశాను. ఏప్రిల్ 27 సాయంత్రం అయిపోయింది, 28వ తారీఖున కూడా ఇంకా ఇటువంటి కరెక్షన్ అమౌంట్ నాకు అక్కర్లేదు అని చెప్పేసి ఉన్నాను. ఆ 28వ తారీఖు సాయంత్రం మరలా నేను డ్యూటీ ఇంటికి వచ్చేసిన తర్వాత నా వెనక వచ్చారు మన స్టాఫ్, వచ్చి ఆ రోజు మరలా ఒక కవర్ ఇచ్చారు, సార్ మీకు వచ్చిన అమౌంట్ ఇదని. దుష్టుడు చేసిన పని ఏంటంటే నేను ఏదైతే నా అధికారి ముందు ఒప్పుకున్నానో ఆ విషయాన్ని వాడు మరుపు పెట్టేశాడు, నాకు మర్చిపోయాను ఆ విషయాన్ని. ఆ నెక్స్ట్ డే ఈవినింగ్ వచ్చి నా కవర్ని తీసుకుని ఆ బెడ్రూమ్లోకి వెళ్ళి లెక్క పెట్టుకుంటే దాంట్లో ఉన్నది 28,000 ఉంది. ఆ లెక్క పెట్టిన తర్వాత జ్ఞాపకంకి వచ్చినాయండి నన్ను ఇటు మాటలో. ఎమ్మటనే బాధపడ్డాను, బాధపడి అంతకుముందు ఎప్పుడు ప్రార్థన చేసుకునే అలవాటు లేదు, కానీ ఆ రోజు మాత్రం బెడ్రూమ్లో తలుపేసుకుని ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసుకున్నాను. దేవా నా వల్ల కాదు ప్రభ, అల్పుడనైన నాకు అర్హత లేని నాకు ఈ ఉద్యోగాన్ని ఇచ్చారు, వేలకు వేలు లంచాలు వచ్చే ఉద్యోగం నాయన, తమ సహాయం చేస్తే తప్ప ఈ పాపాన్ని నేను జయించలేను ప్రభ అని 2 నిమిషాలు ప్రార్థన చేసేటప్పటికి మొక్కలు మంటలో చేస్తున్నాయి కారణం అని చెప్పి లేచిపోయాను. అప్పుడు అనిపించింది ఎస్ ఈ పాపాన్ని చేయించగలిగే శక్తి దేవుని ఇస్తారని. నెక్స్ట్ డే నుంచి అంటే ఏప్రిల్ 29 నుంచి అండి 2011 సంవత్సరం ఇక లంచం డబ్బులు తీసుకోవడానికి ఆ డబ్బు అంటే అసహ్యత కలిగించే మనస్సును దేవుడిచ్చాడు. చూశాను ఇంకా ఎవరిచ్చినా తీసుకోవడం లేదు. అంటే చాలా మంది అంటే మన కొలీగ్స్ ఉంటారు, మన ఆఫీసర్స్ ఉంటారు, చెప్పడం ప్రారంభించారు. అంటే దుష్టుడు మన బాగోగులను కోరి మళ్ళీ వస్తూ ఉంటాడు మన జీవితాల్లోకి, ఏ విధముగా అయినా మనల్ని పాపంలో పడగొట్టడానికి. మా ఆఫీసర్స్ అనేవారు మోసు మీరు ఎవరిని అడగక్కర్లేదు, ఇచ్చింది తీసుకోండి, అడిగితే నేరం కానీ ఇచ్చింది తీసుకుంటే పర్వాలేదు అని చెప్తూ ఉండేవారు. కానీ నేను నవ్వు ఊరుకునేవాని, వారికి తెలియదు కాబట్టి, ఎందుకంటే దేవుని ఎరగని వారు, వారు తెలియదు కాబట్టి నవ్వు ఊరుకునేవాడిని. అలాగే నా బ్యాచ్మేట్స్ అనేవారు మోసం ఏంటి మీరు ఏదో మా మతం తీసుకున్నారట అని అంటాం ప్రారంభించి, అంటే వారికి తెలియక పాపం తెలియదు మోసు మా రిటైర్ అయిన తర్వాత కదా చేసేది ఇలాగా మార్పు చెందేది, ఇంకా మీకు చాలా సర్వీస్ ఉంది కదా అని చెప్పడం ప్రారంభించింది. అంటే 2011 సంవత్సరానికి నాకు 42 సంవత్సరాల వయసు, అంటే ఇంకా సర్వీస్ ఉంది. అయినా ఇంకేమి అనకుండా నవ్వు ఊరుకునేవాడిని, అంటే ప్రభు సహాయం చేస్తాను అంటే ప్రార్థన చేస్తాను, దేవా వీరికి తెలియదు నాయన, అంటే ఇహ సంబంధమైన వాటి కోసమే ఆలోచన చేయడానికి దుష్టుడు ఆ విధంగా వీరిని నన్ను సైతము అలాగే వాడు మోసం చేస్తూ వచ్చాడు అని ప్రార్థన చేసుకున్నాను. ఒక 10 రోజులు చూశాను, చూసేటప్పటికి ఎందుకంటే ట్రాఫిక్లో డబ్బులు నిత్యం వస్తాయి కదా, డబ్బులు తీసుకోకుండా ఉండగలిగాను, ఈ పాపాన్ని జయించగలననే నమ్మకం వచ్చింది. ఎందుకంటే డబ్బులు తీసుకోకుండా ఉండగలుగుతున్నాము అంటే అది మన సొంత శక్తి కాదు. మన సొంత శక్తి అయితే డబ్బుల్ని తీసుకోకుండా ఉండలేము. ప్రభు మనకి సహాయం చేస్తే తప్ప, మంద కాని సొమ్ముని మనం అసహ్యంగా చూస్తున్నాము అంటే ప్రభు శక్తినిస్తే తప్ప, తన ఆత్మచేత మనల్ని నింపితే తప్ప అది మన వశం కాలేదు. మనం చేయలేము ఆ పని. ధైర్యం వచ్చింది. ధైర్యం వచ్చిన తర్వాత ప్రభువుని అడగడం ప్రారంభించాను. ఏంటంటే అంటే ఈ లంచం మానేసినంత మాత్రాన నేను పరలోక రాజ్యానికి వెళ్ళిపోతానని నేనైతే చెప్పను. ఎందుకు అంటే పాపమంటూ విసర్జించదలిస్తే మనలో ఉన్న సమస్త పాపాన్ని విసర్జించాల్సిందే. ఏదో కొంత మానేసి కొంత మళ్ళీ వేరే చేస్తుంటే అది ఎంత మాత్రం కూడా మనల్ని పరలోక రాజ్యంలోకి నడిపించదు. ఎందుకు అంటే ముద్ద కొంచెమైనను పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతటినీ తెలియజేస్తుందని పరిశుద్ధాత్మ దేవుడు మన వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటారు. గలత 5:9 చెప్తూ ఉంటారు. అంటే ఎంత మంచి పదార్థం ఉన్నప్పటికీ దాంట్లో చిన్న పులిసిన ముద్ద కలిసినట్లయితే అదే పిండి, ఆ ముద్ద అంతా ఏ విధంగా పులిసిపోతుందో అదే విధంగా మన జీవితంలో పాపములన్నీ మానేసామని అనుకుని ఏదో కోస్త పాపం వేరే రకము పాపము మనలో ఉన్నట్లయితే మన యొక్క పరిశుద్ధ జీవితము పాపమయంగానే కనిపిస్తుంది. కనుక ఈ లంచం మానేసిన తర్వాత అనిపించింది, దేవా ఒక్క పాపాన్ని జయించాను, నాలో ఉన్న పాపము తమకు తెలుసు, రిమైనింగ్ పాపాన్ని కూడా జయించగలిగే శక్తినే ఉందని ప్రభువుని అడగడం ప్రారంభించాను. ఏమిటి నాలో ఉన్న రిమైనింగ్ పాపము అంటే, నా భార్య నా పిల్లలు నన్ను చాలా ప్రేమించేవారు. ఎందుకు ప్రేమిస్తున్నారు అంటే వారికి ఏది కావాలితే అది ఇచ్చేవాడిని, ఎక్కడ తీసుకోవాలంటే అక్కడ తీసుకుని, ఎందుకంటే డబ్బులు ఉంటున్నాయి కాబట్టి వారు ఏది కొనమన్నా కొనేవాడిని. అంచేత వారు నన్ను ప్రేమించేవారు, కానీ వారి ప్రేమకు నేను పాత్రని కాదని నాకు తెలుసు. ఎందుకంటే వారిని నేను మోసం చేస్తున్నాను, నా భార్యని నేను మోసం చేస్తాను, నా పిల్లల్ని నేను మోసం చేస్తాను. ఎలా మోసం చేస్తున్నాను అంటే నా భార్య పిల్లలకు తెలియకుండా నేను చేసే రహస్య పాపము, అనగా వ్యభిచార సంబంధమైన పాపము. ఎంతో మంది స్త్రీలతో వ్యభిచారంలో పాపం చేసిన వాడిని నేను. ప్రభువుని అడగడం ప్రారంభించాను, దేవా ఇదిగో నాలో ఉన్న రెండవ పాపం, వ్యభిచారం అనే పాపాన్ని జయించగలిగే శక్తిని వాడి దేవా అని అడగడం ప్రారంభించాను. ఎందుకంటే 42 సంవత్సరాల వయసులో వ్యభిచారం అనే పాపాన్ని జయించడము కష్టమే. అంటే తెలియక ప్రజలు ఏమనుకుంటారంటే వ్యభిచారం అనే పాపము యవ్వన కాలంలో జరిగేదని అనుకుంటూ ఉంటారు. కానీ నాకు తెలిసి యవ్వనస్తుల కంటే వ్యభిచార పాపము వివాహమైనోళ్ళలోనే ఎక్కువ ఉంటుంది. వృద్ధాప్యం వరకు కూడా మనిషిని ఈ కోరిక వెంటాడుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నాకు 50 సంవత్సరాల నుండి ఇప్పటికీ కూడా దుష్టుడు నన్ను శోధించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అంటే పాపపు తలంపులు పెడుతూనే ఉంటాడు వాడు, ముఖ్యంగా కామవికారపు ఆలోచనలు. ప్రభు సహాయాన్ని మనం పొందుకుంటే తప్ప నిత్యము ఈ పాపాన్ని జయించలేము. అప్పుడు ఆ ఇనిషియల్ స్టేజ్ లో ప్రభువుని అడిగినప్పుడు, అంటే ప్రభు మనల్ని రక్షించదలిస్తే మన ప్రతి పాపం నుండి మనల్ని జయించడానికి శక్తినిస్తారా, ఒక పాపంలో విడుదల కలిగేసి రెండో పాపంలో ఉంచేసే దేవుడు కాదు మన దేవుడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడై ఉన్న దేవుడు కాబట్టి ఆయన దగ్గరకు వచ్చే వారందరూ కూడా పరిశుద్ధులుగా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నారో, ఎందుకంటే పరిశుద్ధత లేకపోతే పరలోక రాజ్యం ప్రవేశించలేరు. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభుని చూడలేరు. అంచేత మన ప్రభు మనల్ని పరిశుద్ధులుగా చేసుకోవడానికి ఆయన ఇష్టడై ఉన్నారు. ఆయన చేయడానికి శక్తివంతుడు ఆయన. కనుక ఈ వ్యభిచారం అనే పాపాన్ని జయించడానికి దేవుడు శక్తినిస్తాడని నమ్మాను. ఆ విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటున్నాను. అప్పటి వరకు ఎంతో మంది స్త్రీలతో సంబంధం కలిగిన వాడిని, వారు ఫోన్ చేస్తూ ఉండేవారు. అంతకుముందు ఆ ఫోన్ల కోసం వెయిట్ చేసేవాడిని, టైం పాస్ అవుతుందని. కానీ ఎప్పుడైతే ప్రభు పట్టుకున్నారో, వారు ఫోన్ చేసినప్పుడు వారిని నేను ఇప్పుడు అమ్మానే సంబోధించగలుగుతాను. ఎందుకంటే ఇంకా ఆ సహోదరితో సమానంగా చూసే మనస్సును దేవుడు నాకు కలిగి చేశాడు. వారు ఫోన్లు చేసినప్పుడు చెప్పేవాడిని, అమ్మా నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, మీరు కూడా దేవుణ్ణి నమ్ముకోండి అమ్మా. ఒకవేళ మనం ఈ పాపం చేసినట్లయితే మన మరణానంతరము నరకం అనేది ఉంటుంది. ఆ నరకానికి పోతాం. మనం ఈ పాపం మానివేసినట్లయితే ఇప్పుడు మన మరణానంతరము పరలోక రాజ్యం అనేది ఉంటుంది. పరలోక రాజ్యానికి వెళ్తాం అని చెప్పడం ప్రారంభించాను. ఎందరైతే ఈ విధంగా ఫోన్లు చేస్తున్నారో వారందరితో పడి మాటలు చెప్పేటప్పటికి ఎవరు కూడా ఎటువంటి ఇబ్బందికరమైన స్థితి నాకు కలిగించలేదు. అంటే కలిగించలేదు మీన్స్ పరిశుద్ధాత్మ దేవుని కార్యం జరుగుతుంది. అంచేత దుష్టుడు ఏ విధంగానూ శోధించకుండా దేవుడు మనకి శక్తినిస్తూ ఉంటాడు. మనల్ని స్థిరపరచుకోవడానికి ఆయన సహాయం చేస్తూ ఉంటాడు. వారందరూ ఏంటి ఎంతగానో బాగానే మాట్లాడారు సిఏ గారు, ఇప్పుడేంటి ఎలాగయ్యారు అని అనుకున్నారే తప్ప ఏ సహోదరి కూడా నన్ను ఏ విధంగానూ ఇబ్బంది పెట్టలేదు. చూశాను, ఒక 3 నెలల కాలం చూశాను అలాగా ఈ పాపాన్ని జయించగలననే నమ్మకం కలిగింది. అంటే వ్యభిచారం అనే పాపాన్ని నేను జయించేశానని మీతో నేను అనను, కానీ జయించగలననే విశ్వాసం అయితే నాలో ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నాను, ఏంటి ఎలా చెప్తున్నారు ఈయన అని అనుకుంటున్నారేమో. మన జీవితాల్లో రేపు ఏది జరగబోతుందో మనకు తెలియదు. సమస్తం ఎరిగిన వారు దేవుడు, ఆయనకు తెలుసు. పాపాన్ని జయించాలని మనకు ఉంటుంది, ఆశ కలిగి ఉంటాం. కానీ అట్ ద సేమ్ టైం అపవాది కూడా వాడేం వట్టినే ఊరుకోడు. వాడి యొక్క పోరాటం వాడు చేస్తాడు మన మీద. అరే నా దగ్గర ఉన్నవాడు వేరే గ్రూప్ లోకి ఎలా పోతాడు అని వాడు కూడా ఏ విధముగానైనా మనల్ని మళ్ళా పాపకు ప్రలోభాలు కలిగజేసి మళ్ళా పాపంలోకి లాగడానికి వాడు నిత్యము ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అంచేతనే ఈ పాపాన్ని నేను జయించేశానని అనడం లేదు. రక్షించబడిన నాటి నుండి, అంటే 2011 ఏప్రిల్ 29 నుండి ఏదైతే పాపములను మానివేయడానికి దేవుడు శక్తినిచ్చి ఉన్నారో ఆనాటి నుండి నేటి వరకు ఈ పాపములన్నీ కూడా జయిస్తూ వస్తున్నాను. లంచం ఎవరన్నా మానేయచ్చు, వేళ అధికారులు కోపడితేనో లేకపోతే ఇంట్లో వాళ్ళు ఇష్టపడకపోతేనా, మనంతటికి మనమే దాని మీద అసహిత పుట్టచ్చు డబ్బుల మీద. కానీ వ్యభిచారం అనే పాపం అట్లాంటిది కాదమ్మా. ఈ శారీరక పాపము నిత్యము ఇది పాపపు కోరికను కలిగి ఉంటూ ఉంటుంది మన శరీరము. వృద్ధాప్యంలోకి వచ్చినా కూడా ఈ కోరిక పోదు. అందుకనే తండ్రి అయిన దేవుడు సెలవిస్తూ ఉంటారు, అబ్రహాం గారితో అంటూ ఉంటారు, 99 కాలంలో ఆయనకు దర్శనం ఇస్తారు దేవుడు. అధికారం 17:1 ఉంటది ఈ మాట. తండ్రి అయిన దేవుడు ఏం సెలవిస్తున్నారంటే అబ్రహాం గారికి, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు నాతో నడుచు, నువ్వు నాతో యథార్థంగా నడుచుచు, నిందారహితుడివై ఉండమంటారు అక్కడ. అంటే 99 ఏండ్ల వయసులో అబ్రహాం గారిని తండ్రైన దేవుడు ఏమని హెచ్చరిస్తున్నారంటే, నువ్వు నిందారహితుడు అయ్యుండు. ఎటువంటి నింద అంటే, నింద మీన్స్ పాపము, పాపమును బట్టి నిందలు వస్తాయి మన మీద. అంటే ఎటువంటి పాపము లేకుండా జీవించమని 99 ఏండ్ల కాలంలో ఆయన ఇస్తున్నారంటే, ఈ రోజున మనము కూడా రక్షించబడ్డాము అని అనుకుంటే మరుసటి రోజునే వీడు అపవాది మరలా పాపంలో మనకు లాగేసే అవకాశం ఉంది. రక్షించబడ్డామనుకుంటూ వెరీ ఇనిషియల్ స్టేజ్ లో ఉన్నాం, ఇంకా పాపముతో పోరాడుటలో రక్తము కారణంతో దీన్ని ఎదిరించలేకపోతున్నాం అని ప్రభు పాదాల చేత నిత్యము మన సాటిలో పడితే దేవుడు ఎప్పటికప్పుడే ఎప్పటికప్పుడే శక్తినిస్తూ ఉంటాడు. ఆ విధంగా ఈ వ్యభిచారం అనే పాపాన్ని నాటి నుండి నేటి వరకు కూడా జయిస్తూ వస్తున్నాం. జయించగలననే విశ్వాసము నాలో ఉన్నది, ఎందుకంటే ప్రభు సహాయం చేస్తాడు. నన్ను రక్షించుకున్న దేవుడు నన్ను విడిచిపెట్టాడు, ఎందుకంటే ఏ ఒక్కరు కూడా నశించుకోవడం ఆయనకి ఇష్టము లేదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు వచ్చినదే నశించిన దాన్ని వెతకి రక్షించడానికి వచ్చారు ప్రభు. అంటే నాలాంటి పాపుల కొరకు ఆయన ఈ లోకానికి వచ్చారు. రక్షించిన తర్వాత చాలా మందిని చూస్తూ ఉంటాం, మొదట్లో బాగానే ఉంటారు, ఎక్కడ ప్రార్థన ఉంటే అక్కడికి వెళ్తారు, ఎక్కడ ఏ కాన్ఫరెన్స్ ఉన్నా ఎప్పుడు మాట్లాడినా ప్రభు మాటలే మాట్లాడతారు. అంటే ప్రభువులు ఎదుగుతున్నారు కాబట్టి. కానీ చాలా మంది కొద్ది కాలం అయిపోయిన తర్వాత ఆ స్థితి నుంచి పడిపోతూ ఉంటారు. కారణం ఏంటంటే ప్రభువులో ఎదుగుదల తగ్గిపోతుంది. దేవుడు నన్ను రక్షించాడనే భ్రమలో పెట్టేస్తాడు ఈ అపవాది. ఆ విధంగా మనల్ని పెట్టేసి ఇంకా మనం లేకుండా కొట్టేస్తాడు. ఎందుకంటే ఈ యొక్క క్రీస్తుపరుడైన ఈ సాతాను యొక్క లక్షణం తెలుసు కనుక మనం నిత్యము ప్రార్థనలో ఉండాలి, వాక్య ధ్యానంలో ఉండాలి. ఉన్నప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. ఇక నాలో ఈ వ్యభిచారం అనే పాపాన్ని జయించేశాను, రక్షించబడిన తర్వాత జయిస్తూ వస్తున్నాను, జయించేసాను కానీ జయిస్తూ వస్తున్నాను. కానీ నేను జయించలేనిది మరొక పాపము, అతి భయంకరమైన పాపం నాలో ఉన్నది. ఏమిటి ఆ పాపం అంటే, నాలో ఉన్న ఆలోచనలు. ఈ ఆలోచన పరమైన పాపము నాకు మాత్రమే తెలుస్తుంది, దేవునికి తెలుస్తుంది, మూడవదిగా అపవాదికి తెలుస్తుంది. ఎందుకంటే ఆ పాపం తలుపులు వాడే పెడతాడు కాబట్టి. ఆ పాపాన్ని జయించే శక్తి నేను పొందుకోలేకపోతున్నాను. ప్రభుని అడగడం ప్రారంభించా, దేవా లంచాన్ని మానివేయడానికి, ఈ వ్యభిచారం అనే పాపాన్ని మానివేయడానికి, ఇంకా నాలో ఉన్న సమస్త పాపాన్ని మానివేయడానికి శక్తినిచ్చారు తప్ప ఇదిగో ఆలోచనలు నా వల్ల కావడం లేదు అని అడగడం ప్రారంభించండి. ఎట్లా ఉంటాయంటే ఈ ఆలోచనలు చాలా భయంకరమైన ఆలోచనలు, ఎందుకంటే చిన్ననాటి నుంచే పాపపు తలంపులు ఉంటాయండి. మనం చిన్ననాడు 2వ తరగతిలో ఏదో ఒక అమ్మాయితో మాట్లాడితే ఆ విషయం ఇప్పటికీ గుర్తు చేస్తూ ఉంటాడు ఈ అప్పవాడు. ఆ పాపపు తలంపులు ఇప్పటి వరకు గుర్తు చేస్తూ ఉంటాడు. అంటే ఆ వయసులో వ్యభిచారం అనే పాపము తెలియదు, కానీ వ్యభిచారమును దారి తీయడానికి పాపపు బీజం అయితే ఆ చిన్ననాడే వేస్తూ ఉంటాడు ఈ అప్పవాడు. అంటే హృదయ ఆలోచనలు అంత భయంకరంగా ఉంటాయి. నేను చదువుకునేటప్పుడు అనుకునేవాడు, నా యవ్వన కాలంలో ఎల్లప్పుడూ కామవికారపు ఆలోచనలే. ఏదో పుస్తకం ముందు చదివేవాడిని కానీ చదువు వేరు, నాలో ఆలోచన జరిగేది వేరు. పెళ్ళైతే తగ్గిపోతాయిలే అని అనుకునేవాడిని, పెళ్ళైపోయింది ఈ ఆలోచనలేమి తగ్గవు. పెళ్ళైన తర్వాత ఇంకా ఎక్కువైపోయినాయి. అందుకని విస్తృతమైన వ్యభిచారం అనే పాపంలో పడిపోయింది. అంటే సాధారణంగా మనం ఆలోచన చేసుకుంటే దుష్టుడు మనల్ని ఆలోచన ద్వారా కొట్టేస్తాడమ్మా. పాపపు తలంపులు నిత్యమో కొట్టేసి అని నాకు పెడుతూ ఉంటాడు. అంటే ఇది ఎలా ఉంటుందంటే, నా మట్టుకైతే ఆ రోజున నా భార్య ఎప్పుడైనా సండే చచ్చికెళ్దామని అంటే, ఎందుకంటే సండే కూడా మనకు ఖాళీ ఉండదు కాబట్టి, ఖాళీ ఉన్నప్పుడు వెళ్దామని అనిపించేది, ఆయన వెళ్దామని అనేది ఉంది. ఎందుకు అంటే ఎక్కడికి వెళ్తే ఏదో అందమైన ఫీల్ వస్తారు, టైంపాస్ అవుతుంది, ఇలా చూసుకుని వచ్చేద్దాం అనే పాపపు తలంపుతో లేవండి. అంటే పరిశుద్ధ స్థలంలో కూర్చున్నా కూడా నాలుగు పాపపు తలంపులే ఉండే. అంటే దుష్టు రాజకంగా మనిషిని చెరపట్టేస్తూ ఉంటాడు, రక్షణ పొందనేకుండా చేసేస్తూ ఉంటాడు, ఈ పాప స్థితిలోంచి లేవకుండా వాడు కొడుతూ ఉంటాడు హృదయాలోచన ద్వారా. అందుకనే తప్పుని మనం సహాయం అడిగితే తప్పక సహాయం చేస్తారు. ఎందుకంటే ఎంత భయంకరంగా ఉంటాయంటే మీ ఆలోచనలు పైకి ఒక సహోదరిని సిస్టర్ సిస్టర్ అంటూనే ఉంటారు ఈ వ్యక్తి, ఆమెపై హృదయంలో పాప తలంపు కలిగి ఉంటుంది. లేడీస్ కూడా పైకి బ్రదర్ బ్రదర్ అంటూనే ఉంటారు పైకి, హృదయంలో పాప తలంపు ఉంటుంది. ఎందుకంటే పైకి కనిపించేవి కాదు. అందుకని ఈ రోజున ఈ తలంపులు ఎంత చెడ్డగా ఉండబట్టి ఆ వావి వరుసలు లేకుండా ఈ రోజున వ్యభిచారం అనే పాపం జరుగుతుంది. కనుక ఈ యొక్క విషయాన్ని మనం తెలుసుకుంటే, అంటే మొదట అసలు పాపమునకు బీజం ఎక్కడ పడుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకుంటే దాన్ని జయించడానికి శక్తిని పొందుకుంటాం. ప్రభు నడగడం ప్రారంభించాను ప్రభు, నా వల్ల కావడం లేదు ప్రభు ఈ ఆలోచనలు అంటే దేవుడు ఒక వాక్యాన్ని చూపించారమ్మా. ఫిలిప్పి పత్రికలు ఉంటుంది 4:6-7 వచనాలు ఉంటాయి ఆ మాట, దేనిని గురించి చింతపడకుడే మీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడం అంటారు 6వ వచనంలో. అంటే ప్రతి విషయంలో అనగానే మనం ఏ సంబంధమైన విషయాల్లో దేవుణ్ణి అడుగుతూ ఉంటాం. సాధారణంగా ప్రార్థనలో దేవా నాలో పాపపు తలంపులు వస్తున్నాయి, ఆ తలంపులని జయించగలిగే శక్తిని ఇవ్వండి దేవాని. ఏదైతే ఇనిషియల్ స్టేజ్ లో దేవునికి దేవునిలోనికి అడుగు పెట్టే ఆ సమయంలో ఈ ప్రార్థనలు చేసుకోలే, కానీ ప్రభుకు ఆ రకమైన ప్రార్థన చేస్తే అక్కడ 7వ వచనంలో చెప్తూ ఉంటారు, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకు కావలేదను. నేనేదైతే దేవుణ్ణి అడుగుతున్నానో దేవా నా వల్ల కావడం లేదు, నా హృదయంలో పాపపు తలంపులు కానీ ప్రభుని అడుగుతున్నానో, ఆ క్రమంలో ఈ వాక్యాన్ని చూపించేటప్పటికి నాకు ధైర్యం వచ్చింది. వెంటనే పాపపు తలంపు రాగానే ప్రభా నాకు సమీపంగా ఉన్నారు మీరు, నా హృదయంలో సమరండి, నా హృదయం చుట్టూ తలంపుల చుట్టూ ఈ పాపాన్ని పాప తలంపులు నాలుగు రాకుండా కావాలని ప్రార్థన చేయడం మొదలెట్టు. ఈ రోజుకి దుష్టుడు నిత్యము నన్ను శోధిస్తూనే ఉంటాడు, ఈ విధంగా ఏ రకంగా ఆయన పాపంలో పడగొట్టడానికి, ఏ రకంగా ఆయన ముఖ్యంగా ఈ కామ వికారపు ఆలోచనలు. అప్పుడు అనిపిస్తూ ఉంటుంది అయ్యో ఇది యవన కాలంలో జరిగే పాపం అని అనుకున్నాను, కానీ సచ్చేంత వరకు విడిచే పాపం కాదని. సాధారణంగా చూడండి, మనం ఎవరినైనా ముసలిని అడిగితే ఒక 80 ఏళ్ళ వ్యక్తిని అడిగాను తాత పెళ్లి చేసుకుంటామంటే అతను ఏమంటాడంటే, ఆయన నాకెవరు ఇస్తారు బాబా పిల్లని అంటారు. అంటే వద్దని చెప్పడు, ఎందుకంటే మనసులో కోరిక అయితే ఉన్నది. అంటే ఈ శరీరము నిత్యము పాపపు కోరికను కోరుకుంటుంది. అది శరీరం సహకరించకపోవచ్చు ఆ వయసులో, కానీ హృదయంలో మాత్రం చెడ్డ తలంపులను దుష్టుడు పెడుతూ ఉంటాడు. కనుక తప్పుని అడగడం ప్రారంభించినప్పుడు ఆయన ఎప్పుడైతే నన్ను పాపంలో పడిపోతానని అనుకుంటూ ఉంటానో అప్పుడే గొప్ప శక్తిని ఇస్తూ ఉంటాడు. నేటికి దుష్టుడు ఆ విధమైన తలంపులు నాలోకి తెచ్చినప్పుడు దీనికి ఒక స్థలం అంటూ అక్కర్లేదు ప్రార్థన చేసుకోవడానికి. మనసులో నేను నడుచుకున్న రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక అందమైన స్త్రీని చూస్తే పాపపు తలంపు పుడుతుంది, లేకపోతే వేరొక మంద కాని వస్తువు చూస్తే దాన్ని పొందాలని దురాశ కలుగుతుంది. ఇవన్నీ మనలోకి చెడ్డ తలంపులు దుష్టుడు తలంపు పెట్టేటప్పుడు దుష్టుడు వెంటనే మనసులోనే ప్రార్థన చేసుకుంటే దాన్ని జయించడానికి దేవుడు శక్తిని ఇస్తాడు, గొప్ప శక్తిని ఇస్తాడు ఆయన. ఆ విధంగానే గత 8 సంవత్సరాలుగా ఏ రోజుకి ఆ రోజు దీన్ని జయిస్తూ వస్తున్నాను, జయిస్తూ వస్తున్నాను. అంటే రక్షించబడిన 3-4 సంవత్సరాల్లో ఇన్ని తలంపులు ఉండేవి కాదు కానీ ఇప్పుడు ఇంకా వాడు ఎక్కువ పెట్టేస్తాడంటే ఏ విధముగా అయినా ఈయన పడగొట్టాలి అని చెప్పే మన జీవితాల్లో ప్రార్థన పెంచాలి, వాక్య ధ్యానం పెంచాలి. మనం మాట్లాడితే దేవుని మాటలు మాట్లాడుతుంది, దేవుడు సహాయం చేసేవాడు. అంటే ప్రతి విషయంలో కూడా శక్తిని పొందుకోవడానికి ఆయన సహాయం చేస్తున్నారు. ఏ విధంగా ఒక్కొక్క ప్రార్థన చెప్పడానికి సహాయం చేస్తుంది కాబట్టి నాలో ఉన్న సమస్త సహాయాన్ని కూడా జయించడానికి ప్రయత్నిస్తున్నాను. ఎప్పటికప్పుడే ఎప్పటికప్పుడే జయించేస్తామని, మనం పాపాన్ని జయించేస్తామని అనుకోవడానికి లేదు. పాపాన్ని జయిస్తూ నా దేవుని దగ్గరకు నేను వెళ్ళడానికి సిద్ధపడాలనే మనం ఉన్నప్పుడు తప్పక అవుతుంది. ఎందుకంటే మన సొంత శక్తి మీద ఆధారపడి తిప్పగలుగుతున్నాం, మన సొంత శక్తి మీద ఆధారపడి పాపాన్ని జయించలే. అందుకే నేను సాయంత్రం 3-5 అంటూ ఉంటారు, మీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక, అంటే మన సొంత బుద్ధిని ఆధారం చేసుకోకుండా మీ పూర్ణ హృదయంతో యెహోవాయందు నమ్మకం ఉంచు అంటారు. మన దేవుని యందు నమ్మకం ఉంచితే పూర్ణ హృదయంతో ఆయన శక్తిని ఇస్తాడని. ఆయన యందు నమ్మకం ఉంచాలి అంటే ఆ నెక్స్ట్ మాట ఉంటుంది, మీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి వస్తాడు. అంటే మన ప్రవర్తన ఏదైతే ఉన్నదో ఆ ప్రవర్తన అంతటి మీద దేవుని అధికారాన్ని అప్పగిస్తే ఇక పాపము చేయకుండా, దేవా ఇదిగో నా ప్రవర్తన అంతటి మీద తమ అధికారం ఉండాలి, ఇంతకాలం అపవాదికి అప్పగించిన అధికారాన్ని వాడు ఇష్టం వచ్చినట్టుగా డ్రైవ్ చేస్తున్నాడని మనకు చేసినప్పుడు అప్పుడు ప్రభు రక్షిస్తాడమ్మ. ఈ విధంగా దేవుడు తను రక్షించాడమ్మ. అంటే ఇదే మనం ఇప్పుడు చదువుకున్న వాక్యం అది, ఒకడు నూతనముగా జన్మించితే తప్ప వాడు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించలేదు. నూతనముగా జన్మించడం అంటే ఇదిగో 1968 నా తల్లి ద్వారా నా తండ్రి ద్వారా నేను ఈ భూమి మీదకి వచ్చి అన్నాను ప్రభు మహాకృపను బట్టి. కానీ ఆ జన్మ ద్వారా మనము పరలోక రాజ్యంలో ప్రవేశించలేము. మళ్ళా 2వ జన్మ మనకున్నది ఏమిటంటే అది నూతన జన్మ, అది మన జీవితంలో కలిగే గొప్ప మార్పు. ఈ పాపపు స్థితిని తెలుసుకొని ఈ పాపాన్ని జయించడానికి ప్రభు ఇచ్చిన శక్తిని మనం తెలుసుకొని ప్రభు సహాయాన్ని పొందుకుంటే ఆ నూతన జన్మ ఇవ్వడానికి దేవుడు అందరికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు ఆయన. కనుక మనము ఆ గొప్ప స్థితిని పొందుకోవాలంటే ఇదిగో ఆయన మనకిచ్చిన పరిశుద్ధ గ్రంథము, ఆయన వాక్యమును ధ్యానం చేయడం. అలాగే మనం ఎప్పుడైతే మనకు మనం మొదట్లో ప్రార్థన చేయడం రాదు కానీ తర్వాత ప్రభు యొక్క ఆత్మను పొందుకుంటాం కాబట్టి పరిశుద్ధ ఆత్మలో మనము అవరిష్టుగా ప్రార్థన చేయడానికి దేవుడు శక్తిని ఇస్తాడు. మన కొరకే కాదు ప్రార్థన. ఈ రోజున మీరు ఏదైతే దేశం కోసం, రాష్ట్రాల కోసం, నశించిపోయే వారి కోసం ప్రార్థన చేస్తున్నారో ఈ ప్రార్థన అంతా నేర్పించడానికి దేవుడు శక్తిని ఇస్తాడమ్మ. కనుక మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మనందరం ఈ డిపార్ట్మెంట్ లో ఒకప్పుడు పడిపోయిన స్థితిలో ఉన్నప్పటికీనే దేవుడు మనల్ని కనికరించే స్థితిలో ఉన్నాడు ఆయన. ఆయన మహాకృపను బట్టి మనందరికీ నూతన జన్మ ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మనం చేయాల్సిందల్లా ఏంటంటే మనలో ఏదైతే పాపం ఉన్నదని మనం గమనిస్తున్నామో ఆ పాపాన్ని విసర్జించాలనే ఒక ఆశ కలిగి ఉండి ప్రభు పాదాల చెంతకు చేరి దేవా నేను పాపినని ఒప్పుకొని ఒప్పుకున్న పాపాన్ని విసర్జించడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ ప్రయత్నాన్ని సఫలం చేసేదే మన దేవుడు. అయితే మన శక్తి సరిపోదు. కనుక దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప శక్తిని మనందరికీ ఇస్తాడు. ఎందుకంటే ఈ భూమి మీద మనకు ఎంత ధనం ఉన్నా లేకపోతే ఎంతటి ఏ సంబంధమైన అధికారాలు ఉన్నా అవన్నీ కూడా మనల్ని పరలోక రాజ్యానికి నడిపించలేవు. ప్రభు యందు మన పాప స్థితిని ఒప్పుకొని ఆ పాపాన్ని విసర్జించిన నాడే నిజమైన ఆనందము. ఇప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క కేసులో ₹100,000 అంతకంటే ఎక్కువ లంచాలు వచ్చింది, ఎంత ఆనందం అనిపిస్తుంది. ఆనందం 10 నిమిషాలు ఉంటుంది, తర్వాత భయం ఉంటుంది. కనుక దేవుల్లోకి వస్తే ఈ భయం అనేది ఉండదు, మా హృదయంలో నిత్యము సంతోషం ఉంటుంది. కనుక మీరందరూ కూడా నాకంటే ఇన్ని పాపాలు చేసి ఉండరు, మీరు యవనస్తులు, దేవునికి మీరందరూ కావాలి. నాకు ఇచ్చిన ఈ గొప్ప రక్షణను దేవుడు మనందరికీ కూడా ఇవ్వడానికి ఇష్టపడతారు. కనుక అతి శక్తిని దేవుడు మీ అందరికీ అనుగ్రహించిన దాకా. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తానమ్మా. సర్వశక్తి గల తండ్రి, కృప కలిగిన నా దేవ, నీ దేన దాసుడైన నన్ను మరుగుపరిచి ఇప్పటి వరకు నా జీవితంలో తాను చేసిన గొప్ప రక్షణ కార్యంను నీవు నా సహోదరి సహోదరులందరూ వినడానికి కృప చూపించారు ప్రభా. అయా యోనస్తులైన వీరులందరినీ కూడా అయా ఒకసారి తమరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. పాపాన్ని జయించడం మా వల్ల కాదు ప్రభా, తమరు సహాయం చేస్తే తప్ప. ఆయన మా ప్రవర్తన అంతటి మీద తమరు అధికారాన్ని కుప్పుకునే మనసును నాకును అయా తమరు మాటలు వింటున్న ప్రతి వెటుకును అనుగ్రహించమని తన పరిశుద్ధాత్మ కార్యమును మా జీవితంలో జరిగించడానికి కృప చూపించమని. మేము రక్షించబోతు ద్వారా అనేక మంది నశించిపోయే బిడ్డలను తమ రక్షణ మార్గంలో నడిపించడానికి అయా తమరు మాకు చూపించిన ఆ గొప్ప మాదిరికరమైన జీవితమును మేము కలిగి జీవించడానికి కృప చూపించమని. సమస్త ఘనత మహిమ ప్రభావములు తమరికి ఆరోపించుకుంటూ త్వరలో రానైన మా ప్రభువును ప్రియకుమారుడునైనా నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అతి శక్తి గల నామమున అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.
మనం 6 గంటలకల్లా ముగించుకుందాం. దయచేసి ఒక 5 నిమిషాలు మీరు సమయాన్ని కేటాయించాలని కోరుతా ఉన్నాను. లోకసువార్త 16వ అధ్యాయంలో దయచేసి మీ బైబిల్ తెప్పించుకోండి. 16వ అధ్యాయంలో ఒక వ్యక్తిని గురించిన ప్రస్తావన మనం అక్కడ చూడగలుగుతున్నాం. లోకసువార్త 16వ అధ్యాయంలో ఆ వ్యక్తి ఎవరంటే బాగా ధనవంతుడట, చాలా పేరు కలిగినవాడు, ప్రతిరోజు కూడా లినిన్ కాటన్ వస్త్రాలు ధరించుకొని బహుగా సుఖపడుతున్నవాడుగా ఎన్నో స్థలాలు పొలాలు ఆస్తులు అధికారం కలిగిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. అవును, మనకి ఈ జీవితంలో ఏం కావాలి? తినడానికి తిండి, కట్టుకోవడానికి మంచి బట్ట, తలదాచుకోవడానికి ఒక మంచి ఇల్లు, ఆదరించిన ఒక కుటుంబం ఉంటే సరిపోతుంది అని మనం అనుకుంటున్నాం. కానీ పరిశుద్ధ గ్రంథపు వెలుగులో మనం చూస్తే అన్ని మనకు కావలసినవన్నీ మనం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం, మనకి తగ్గట్లుగా నచ్చినట్లుగా బ్రతకడానికి కూడా మనం ఆశపడతా ఉన్నాం. కానీ ఒక మాట ఉదయకాల సమయంలో చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను. లోకసువార్త 16వ అధ్యాయము 23వ వచనంలో ఇలా ఉంది. 23వ వచనంలో ఇలా చూస్తున్నాం, ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడును, అప్పుడతడు పాతాళంలో బాధపడుచు, అప్పుడతడు పాతాళంలో బాధపడుచు అని మాట చూస్తున్నాం. అంటే మనం అనుకుంటున్నాం డెత్ ఈజ్ ద ఫుల్ స్టాప్ ఆఫ్ ఎవ్రీ వన్స్ లైఫ్ అని మనం అనుకుంటున్నామేమో. మరణం తర్వాత ఇంకేముంటుందిలే, రేపు ఎలాగ చచ్చిపోతాం కాబట్టి నచ్చినట్లుగా బ్రతికితే చాలు, ఉన్నంత కాలం సుఖపడితే చాలు మనం అనుకుంటున్నాం. కానీ బైబుల్ చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మరణం తర్వాత మన తీర్పులకు వెళ్ళబోతా ఉన్నాం. మరణం తర్వాత దేవుడు మనం జీవించిన జీవితాన్ని బట్టి ఆయన మనకు తీర్పు తీర్చబోతున్నాడు అని మాట చూస్తున్నాం. ఈయన బ్రతికినంత కాలం చాలా సుఖవంతంగా జీవించాడు. అనుకోకుండా అందరి జీవితంలో వచ్చినట్లుగా ఆయన జీవితంలో కూడా మరణం వచ్చింది. తన కళ్ళు తెరిచి చూస్తే వేదనకరమైన స్థితిలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. బైబిల్ చెప్తుంది పాపం వల్ల వచ్చే జీవితం మరణం, పాపం వల్ల వచ్చే జీవితం మరణం. ఏ మరణం? ఫిజికల్ డెత్ కాదు బైబిల్ చెప్పేది. పుణ్యాత్ములు చనిపోయినా పుణ్యాత్ములు చనిపోతున్నారు, పాపాత్ములు చనిపోతున్నారు, నీతిమంతులు చనిపోతున్నారు, ప్రజలందరి చేత మరణం పొందిన వారు కూడా చనిపోతున్నారు. ఆ మరణం కోసం బైబిల్ చెప్పడం లేదు. కానీ ఇగో ప్రకటన గ్రంథ 21వ అధ్యాయంలో ప్రభు అంటాడు, మండుతున్న అగ్ని గంధకములో పాలు పొందుతురు, ఇది 2వ మరణం అని రాయబడింది. ఒక బైక్ మనం కొనుక్కుంటే ఆ బైక్ ఓనర్షిప్ మంద కాబట్టి దాన్ని ఎలాగన్నా మనం వాడచ్చు, లేదా అమ్మాలనుకుంటే అమ్మేయచ్చు, ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, తగలబెట్టలేకుండా తగలబెట్టచ్చు. ఒక ఇల్లు మనం కొనుక్కుంటే మన ఇష్టం, దాన్ని ఎలాగన్నా వాడుకోవచ్చు, వాటి మీద మన అధికారం ఉంటుంది. కానీ నీ నా జీవితాన్ని నా జీవితం నాకు నచ్చినట్లుగా బ్రతుకుతాను అనుకోవడానికి ఈ జీవితం మందా? బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది, తల వెంట్రుకు మొదలుకొని అరికాల వరకు ఏది మంద కాదు. దేవుడు మనకి ఇచ్చాడు, హీఈస్ ద ఓనర్, దేవుడిది ఓనర్షిప్. ఆయన ఇచ్చిన జీవితంలో ఆయన కొరకు బ్రతకాలి, ఆయన చెప్పినట్లుగా బ్రతకాలి, ఆయన వల్ల పరిశుద్ధంగా బ్రతకాలి, ఆయన వల్ల. 2 విషయాలు బైబిల్ స్పష్టంగా మాట్లాడుతుంది. నిజజీవానికి వారసుడు ఒకటి, నేనేం చేయాలన్నప్పుడు లవ్ యువర్ గాడ్, లవ్ యువర్ నైబర్. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ లో ప్రజలకు సేవ చేయడానికి ఉన్నతమైన అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. మనం జీతాలు తీసుకోకుండా వాలంటరీగా సేవ చేయాల్సిన అవసరం లేదు. జీతాలు తీసుకుని సేవ చేసే అవకాశం ఇచ్చాడు. మనం ఏ కంప్లైంట్ హ్యాండిల్ చేసినా, మన దగ్గరికి సహాయార్థం ఎవరు వచ్చినా ప్రార్థన చేయటం, వారికి చేయాల్సిన న్యాయాన్ని మనం చేయడం, అన్యాయం చేయకుండా న్యాయం మనం చేయటం, అలాగే దేవునికి భయపడుతూ వాక్యం చదువుతూ ప్రార్థన చేసుకుంటూ, ప్రభు మన జీవితాన్ని ఇచ్చిన వాడు ఆయన, రేపేం జరుగుతుందో మనకు తెలియదు, ఆయన ఎప్పుడు మనం పిలుస్తాడో మనకు తెలియదు, అప్పుడు దాకా నమ్మకంగా ఉంటే ఇదిగో ధనవంతుడి వలె అవివేకి వలె కాకుండా మన జ్ఞానవంతుడి వలె మన జీవితాన్ని కాపాడుకున్న వారుగా ఉంటాము. ఆ జ్ఞానమే నూతనంగా జన్మించడానికి కారణమవుతుంది. ప్రభు మనకు ఈ వినికిడి వాక్యం అర్థమైనట్లుగా సహాయం చేసి మనల్ని అనేక మందికి దీవెనకరంగా మార్చింది కాదా.